ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు మనం ధాన్యము నిల్వ చేసే నిర్మాణముల గురించి మరియు కలుపు తీయు సాధనముల గురించి తెలుసుకుందాం. ఓ మల్లన్న, చొప్పను పట్టుకుని ఏడుకో, పోతానట్టున్నావు.
నమస్తేనే రాజన్న. ఈ వానకాలం వస్తుంది కదనే, చొప్ప తడిస్తే ఖరాబ్ అయిపోతుంది. ఇక అమ్మదానికి పోతానా?
గదేంది, నీ దగ్గర పశువులు బానే ఉన్నాయి కదా, మరి వాటికి మేత ఎట్లా పెడతావు?
ఇక పశువులు అయితున్నాయి కానీ మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కొనుక్కుందాం. ఇక ఇప్పుడు మనకి ఇబ్బంది, ఇంకేం వేరే పని ఉన్నది?
అరే మరి మళ్ళా కొనడానికి మస్తు పైసలు అవుతాయి కదా.
ఏం చేయమంటావు అన్న, మరి మనకున్న దిక్కు అయితే ఇది ఒకటే. ఇక
అయ్యో నీది తెలియదా, చొప్పను వాన నుండి ఎండ నుండి కాపాడడానికి చొప్ప గుంటలుంటాయి, వాటిని కట్టడం వలన చొప్పను వాన బారి నుండి కాపాడుకోవచ్చు అనమాట.
చొప్ప గుంటలా? గైన ఎప్పుడు ఇనలేదు గానీ, నీటి గుంటలు అంటే ఇన్నాం గానీ చొప్ప గుంటలు నేను ఇరవైదాకా ఎప్పుడు ఇనలే. మరి అసలు గవేంటి, మరి నాకు ఒకసారి చెప్పరాదే.
మొన్న నేను సంక్రాంతి పండక్కి మా అత్తగారింటి పోయినా కదా, గవ్ ఊళ్ళో చూసిన. అయితే అతను ఏం చెప్తాడంటే పశువుల పెంపకమే ఆయన జీవన వృత్తి అనమాట. ఆయన కట్టుకున్నాడు.
కట్టుకున్నాడా? ఇవ్వగా మనకు తెలియదు కానీ నీకు తెలుసా? మరి తెలిస్తే చెప్పరాదు కొంచెం.
తనే ఊళ్ళో ఎవరికన్నా అవసరం పడుతుందని సాయంత్రం పూట కూడా అడిగి తెలుసుకున్నా.
ఇవ్వ నువ్వు చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది, బాగా చెప్తున్నావు. కానీ ప్రతి సంవత్సరం ఎట్లా అయిందా అంటే అమ్మిన దానికంటే కొనుడే ఎక్కువ అవుతుంది. కొంచెం మంచిగా చెప్పరాదే, నేను కూడా కట్టుకుంటా.
అరే గట్లా దూరంగా పోయేది మన రంగన్నే కదా.
అవునవును మన రంగడేవాడు. ఓ రంగన్న, ఇట్రా ఇట్రా.
వస్తే వస్తే. ఏందో ఇద్దరు పైల్వాన్లు ఎండపూట బయటకోతున్నట్టున్నారు.
చెప్పమ్మని పోతాన్నా. ఇక నువ్వే వెళ్తున్నావు? మరి
వర్షాకాలం వచ్చే కదా, చెరువు పక్కన ఉన్న నా పొలానికి నీళ్లు పట్టేద్దామని గుంతలు తెవడానికి
పోతున్నా. చెప్పే రాజన్న, ఈ చొప్ప గుంటలు అంటే మరి అటే యాది మరిస్తే.
ఆగు, ఏంది చొప్ప గుంటలు? నేను ఒకటి కొత్తగా వచ్చినా కదా, చెప్పొచ్చుగా నాకు కూడా చెప్ప గుంటలు అంటే ఏందో.
అయితే మన చొప్పు ఉంటది కదా, లేదంటే మన పశువుల దానను మనము దాచిపెట్టడానికి అంటే చెడిపోకుండా ఉండడానికి చొప్ప గుంటలు అనే వాటిని కడతాం రంగన్న. అయితే దీని ద్వారా మనము ఎండ నుండి, వాన నుండి, దుమ్ము ధూళి నుండి, తేమ నుండి కూడా మన చొప్పను కాపాడుకోవచ్చు.
ఎండుదాన అయితే పశువులకైతే పాలు బాగా వస్తాయి, మరి ఈ చొప్ప గుంటలు సజ్జ, జొన్న, మొక్కజొన్నలకు ఉపయోగపడతాయా లేవా?
వాటికే కాదు, చెరుకు చొప్ప, అన్ని రకాల చొప్పలకు ఇవి ఉపయోగపడతాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి స్థూపాకార చొప్ప గుంటలు. ఇవి భూమి కన్నా ఎత్తులో కడతారు. వీటిని సున్నం, ఇటుకలు లేదా ఏదైనా లోహంతో గాని నిర్మిస్తారు. ఇవి చాలా మన్నికైనవి.
చొప్ప గుంటలు అనేవి నేల కన్నా ఎత్తులో ఉంటాయంటున్నావు. మరి ఎత్తులో ఉంటాయంటే మనం మళ్ళా దాన్ని లేయాలంటే కష్టమైతుంది గానీ.
అవును, అందుకే వీటిలో చొప్ప నింపడానికి మనం వాయు నిష్క్రమణ యంత్రాలను లేదంటే వాహకాలను ఉపయోగిస్తాం.
అంత బానే ఉంది కదా రాజన్న, మరి ఇది ఎండా వానలకు తట్టుకుంటదా లేదా?
నేను ఇంతకు ముందు చెప్పినా కదా రంగన్న, ఇవి సున్నం ఇటుకలతో కడతారని. ఇక వీటితో కట్టినాక అవి తట్టుకోకుండా ఉంటాయా? ఇంకా దీంట్లో గోడలు చదునుగా మరియు నునుగా ఉంటాయి. ఇక దాంతో ఎండ వాన అన్ని రకాల తాకిళ్లకు తట్టుకునే శక్తి కూడా లభిస్తుంది.
మరి భూగర్భ జలాలు లోపలికి ఉన్నా ఇవే కట్టుకోవాలా?
భూగర్భ మట్టం మరీ పైకి ఉన్నటువంటి ప్రాంతాలలోనే ఇస్తూపాకార చొప్ప గుంటలు నిర్మించుకోవాలి.
ఇక అయితే మరి దాని ఖర్చు గురించి చెప్పు కొంచెం.
మళ్ళన్న, వీటి ధర కూడా ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఖర్చుతోని కట్టుకునేటివి కూడా ఉన్నాయి. నువ్వు ఏం బాధపడకు, ఇంకా చాలా ఉన్నాయి.
మంచి ఉపాయమే చెప్పినావు. ముందైనా పరిస్థితి మంచిగా లేదు, మొత్తం అప్పుల్లో ఉండిపోయినా. గిసుంటి టైంలా గిసుంటి చెప్పి మంచిగా చేసినావు.
అంతా బానే ఉంది రాజన్న, ఇది గట్టేనికి ఎక్కువ పైసలు అవుతున్నావు. మళ్ళా నాకైతే ఎక్కువ పశువులు ఉన్నాయి, ఎక్కువ పొలం ఉంది. మరి నాలంటోనికి ఏముంది, తక్కువ పశువులు, తక్కువ పొలం, తక్కువ పైసలు. నాలంటోనికి ఏమన్నా ఉన్నాయా? ఇవి కాకుండా వేరే ఏమన్నా చెప్తావా?
ఉంటాయి రంగన్న, చూద్దాం ఇంకా చెప్తాలే. అని కూడా ఇంకన్నా చెట్టు కింద ఉన్నట్టున్నాడు, పోయి కొంచెం మన అందరం కూర్చున్నాడు మాట్లాడడం పని.
ఎందుకు లేవు రంగన్న, వాటికి కూడా వేరే పద్ధతులు ఉన్నాయి. వాటిని క్షితజ సమాంతర చొప్పగుంటలని అంటారు. వీటిని మనం శాశ్వతంగా ఉపయోగించుకోవచ్చు. ఇక వీటిని భూమి పైన గానీ భూమి లోపల గానీ కట్టుకోవచ్చు. వీటిలో చొప్ప నింపడం చాలా సులభం.
నాకు కూడా తెలుసు, చిన్నప్పుడు ఇన్న సొప్పగుంటలు అంటే. వీటిలో గుంట సొప్పగుంటలు ఉంటాయి, మళ్ళట్లో పోతే కందక సొప్పగుంటలు ఉంటాయి, ఇంకా చాలా రకాలుంటాయి.
ఇక వీటిలలో అయితే సొప్ప నింపడం చాలా సులభం. ప్రస్తుతానికి ఇవే ఎక్కువ వాడతారు.
అంతా బాగానే ఉంది రాజన్న. కాకపోతే భూమి లోపల నీళ్లు ఉంటాయి కదా, మనం బోర్లు వేస్తే నీళ్లు వస్తాయి. ఇంకా అప్పుడు ఎట్లా పెడతాం, చొప్ప ఎట్లా నింపుతాం మనము?
నువ్వు మంచిగా అడిగినావు అన్న. ఇది ఏంటంటే, భూగర్భ జలాలు ఎక్కడైతే లోతుగా ఉంటాయో అక్కడనే ఇవి కట్టుకుంటాం అన్నమాట.
అదే మరి మనం వర్షాకాలం అయితే మస్తు చుట్టూ మొత్తం నీళ్ళు ఉంటాయి, కసిన టైంలో ఏం చేయాలి? మళ్ళా
వర్షాకాలంలో నీటి మట్టం పైకి వచ్చినట్లు అయిందనుకో, నేల నుండి కానీ గోడ నుండి కానీ నీళ్లు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటిని మనం సిమెంట్తోని ఇటుకలతోని కడతాం కదా, కాబట్టి నీళ్ళు అనేటివి లోపలికి రానే రావు.
వీటిని పశువుల కొట్టం దగ్గర కట్టుకోవాలి, లేకపోతే ఏమైతుందంటే ఈ రవాణా ఖర్చులు అనేది పెరుగుతాయి అన్నట్టు.
ఈ గుంట చొప్ప గుంటలను చూడనీకి లోతు బావిలాగుంటాయి అన్నమాట. వీటిని ఎక్కువ భూగర్భ జలాలు సుమారు 15 మీటర్ల లోపల ఉంటేనే వీటిని కడతారు.
గుంట చొప్ప గుంటలైనా కందక చొప్ప గుంటలైనా అడుగు భాగం నుండి కానీ నీరు ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మనం సిమెంట్తో కానీ ఇటుకలతో కానీ కట్టాలన్నట్టు. ఈ సిమెంట్ కాంక్రీట్తో నిర్మించబడతాయి అన్నట్టు వీటిని. మళ్ళీ పైకప్పులు కూడా నిర్మించడం మంచిదన్నట్టు.
కందకం యొక్క కొలతలు అంటే పై వెడల్పు, దిగ వెడల్పు, కందకం లోతు పశువుల సంఖ్యపై ఆధారపడి ఉంటది.
అంతేకాదు, కందకం యొక్క పొడవు అనేది ఒక్క సంవత్సరంలో ఎన్ని రోజులైతే పశువులు చొప్ప వేయవలసి ఉండును అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటది.
చొప్ప నష్టాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే, మనకి ఎన్ని పశువులు అయితే ఉంటాయో అంటే పశువుల మందను బట్టి 10 సెంటీమీటర్లు కానీ 15 సెంటీమీటర్ల మందం గల చొప్పను మాత్రమే మనం తీసుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు పశువుల దాణా అనేది వాటి బరువు మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక పశువు 45 కిలోలు ఉన్నది అనుకో, దానికి 1.4 కిలోల దాణా ఇవ్వాలన్నట్టు. 100 కిలోలు ఉన్నది అనుకో, 3 నుండి 3.2 కిలోల బరువు దాణా కూడా ఇవ్వాల్సి వస్తుంది.
ఇక ఇట్లా మనం చొప్పగుంటలు నిర్మించినాం అనుకో, మన పశువులకు అవసరమైనప్పుడు మంచి దాణా అందించి మంచి దిగుబడులు కూడా పొందొచ్చు.
ఈ సొప్ప గురించి ఇబ్బంది పడుతున్న సమయంలో సొప్ప గుంటలు అని చెప్పి మంచి మాట చెప్పినవే, కానీ మనకు ధాన్యం ఇస్తుంటే కూడా ఉంటాయి కదా, మరి ధాన్యం దాచుకోగలిగేటువంటి ఏమైనా ఉన్నాయా? మరి
ఉంటాయి మళ్ళా, అవెందుకున్నాయి. వాటిని గోధుమ లేదా గిడ్డంగులు అంటారు. గింజలు లేదా ధాన్యం యొక్క బరువును బట్టి అనేక రకాలుగా ఉంటాయి అన్నట్టు.
ఈ విధంగా చొప్పగుంటలను మరియు గిడ్డంగులను నిర్మించుకొని చొప్పను ధాన్యాన్ని నిల్వహించుకుంటే అవి అందుబాటు లేని సమయంలో ఉపయోగించుకోవచ్చు మరియు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
వచ్చేస్తుంది హోలీ పండగ. ఫాల్గుణ మాసం, వసంతకాలం, నిండు పౌర్ణమి. ఈ 3 మార్చి 23వ తేదీన హోలీ పండగ రాబోతుంది. ఇది రంగుల పండగ. ప్రకృతి కూడా రంగులమయంగానే కనిపిస్తుంది. వసంతకాలంలో పూలన్నీ విరబూసి చేళ్లన్నీ పంటలతో నిండుగా పర్యావరణాన్ని అలంకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పండగ వెనుక 2 కథలున్నాయని చెప్తారు. హిరణ్యకశపుడు అనే రాక్షసరాజు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపటానికి చెల్లెలైన హోలికను సహాయం కోరగా అనుకోకుండా హోలిక మంటలో కాలిపోతుంది. ప్రహ్లాదునికి ఎలాంటి హాని జరగదు. అందుకని చెడ్డ ఆలోచన ఓడిపోయి మంచి ఆలోచన గెలిచిందని, గెలుపుకు సంకేతంగా హోలిక పేరును జ్ఞాపకపరుచుకుంటూ హోలీ జరుపుకుంటారని ఒక కథ. మరో కథ ఏంటంటే, నల్లగా ఉండే కృష్ణుడు తెల్లగా ఉండే రాధ మీద సరదాగా రంగులు పూశాడని, ఇక అప్పటినుంచి సరదాగా సరసంగా వాడుకలోకి వచ్చిందని చెప్తారు. శాస్త్రీయంగా మరో విషయం ఉంది. ఈ హోలీ పండగని వసంత ఋతువులో చేసుకుంటాం. వసంత ఋతువు అంటే శీతాకాలానికి ఎండాకాలానికి మధ్య ఉండే కాలం. మరి ఎండాకాలం రాబోతుందని కూడా ఒక గుర్తు. ఈ సమయంలో వాతావరణంలోనూ మన శరీరంలోనూ కూడా బ్యాక్టీరియా చురుగ్గా ఉంటుంది. అందుచేత కొన్ని చిన్న చిన్న రుగ్మతులు అంటే అలసట, బద్ధకం, వంటివి కనిపిస్తూ ఉంటాయి. అది పోగొట్టుకుని ఉత్సాహంగా పనిచేయడం కోసమే రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సరదాగా హోలీ పండుగను జరుపుకుంటాం. అంతేకాదు, ఈ పండుగను బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాల్లో కూడా వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఆ రోజున చిన్న పెద్ద అందరూ కలిసి పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతూ ఆనందంగా ఆటపాటలతో జరుపుకుంటారు. పాటను విన్నారు కదా? మోదుగ పువ్వు, బంతి పువ్వు, ఉల్లి, గోరింటాకు, గుంటగరిగరాకు, బీట్రూట్, వీటి నుంచి రంగులు వస్తాయంటున్నారు. వీటితోనే హోలీ ఆడుకోవాలంటున్నారు. అవును, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆరోగ్య శాస్త్రవేత్తలు, వైద్యులు కూడా సహజ రంగుల్నే వాడాలంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఒకసారి సహజ రంగుల శాస్త్రవేత్త డాక్టర్ శారదాదేవి మేడంని అడుగుదాం. నమస్తే మేడం. హోలీ పండక్కి సహజ రంగుల్ని ఎందుకు వాడాలంటారు?
సహజ రంగుల్ని వాడినట్లయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అయితే అనాదిగా మనం చూసినట్లయితే ఈ వసంతోత్సవానికి గుర్తుగా ఏంటంటే వాడు అన్ని రకాలైనటువంటి పూలని పుష్పాలను తీసుకొచ్చేసి మనం కుండల్లో వాటిలో పెట్టుకుని అవి కొంతకాలం అక్కడ ఫర్మెంట్ అయిన తర్వాత దానిలో కలర్ తీసుకుని ఆ నీటిని వాడి జల్లుకుని వాడేవాళ్ళు అనమాట. తర్వాత ఏంటంటే ఈ సింథటిక్ రంగులు వచ్చాయి. సింథటిక్ రంగులు ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా చక్కగా బ్రైట్ కలర్ లో ఒక పొడిలాగా దొరుకుతాయి బజార్లో, అందుకని అవి తీసుకొచ్చి బట్టలకు గానీ ఏటికని గానీ ఉపయోగించడం మొదలెట్టారు. అలాగే ఈ హోలీ రంగులు కూడా దానిలో ఒక పిండి పదార్థం ఏదో కలిపేసేసి డోలమైట్ అని కలుపుతారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ డోలమైట్ అనే పదార్థం స్టోన్ నుంచి వస్తుంది అనమాట. దాన్ని కలిపి రంగుల్లో కలిపేసేసి దాన్ని మనం వాడుతున్నారు ఇక్కడ ఇప్పుడు. అవి వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి మనము మన మనిషి అంటే మన హ్యూమన్ హెల్త్ మీద చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి ఇది వాడాలని చెప్పేసి మనం అనుకుంటాం.
ఓహో, రసాయన హోలీ రంగులు వాడడం వల్ల మనకు హాని కలుగుతుంది. ఎలాంటి హాని కలుగుతుందో కొంచెం వివరిస్తారా మేడం?
ఇప్పుడు రసాయనిక రంగులు అనగానే రసాయనాలు ఉపయోగిస్తారు కదా. ఈ రసాయనాలు చాలా వరకు మనకి మన మానవ జీవితానికి తప్పనిసరిగా థ్రెట్ అవుతుందండి. ఇదంతా కూడా వాటి ఉపయోగించడం వల్ల ఏంటంటే చర్మ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అనమాట. తన అంటే ఒక్కోసారి ఎలర్జీస్ వస్తాయి, దాని మీద ర్యాష్ రావటం గానీ, తర్వాత లేకపోతే కొంచెం మెర్రబడటం గానీ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా కళ్ళల్లో పడతాయి, కళ్ళల్లో పట్టడానికి వీలు ఉంటుంది, తర్వాత నోట్లో కూడా వెళ్ళటానికి వీలు అవుతుంది. ఈ కళ్ళల్లో పడినప్పుడు ఏంటంటే దానిలో ఒక్కొక్కసారి కొంచెము బాగా బ్రైట్ గా ఉండే పదార్థాలు వాడతారండి, మైకా గానీ ఇట్లాంటి అన్ని చెమ్ముకునే పదార్థాలు వాడతారు. అవి కళ్ళల్లో వెళ్ళటం మూలంగా కళ్ళల్లో దాన్ని కోసేస్తుంది అనమాట ఆ పదార్థం, ఎందుకంటే మెటల్ కాబట్టి కొయ్యడానికి వీలవుతుంది. అందువల్ల గుడ్డితనం కూడా వస్తానికి ఆస్కారం ఉందండి. అంత ముందు వచ్చినాయి కూడా చాలా సార్లు. తర్వాత ఏంటంటే మన ముక్కు ద్వారా శ్వాసకోశాల్లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి కూడా వీలవుతుంది. అలాగే కాలేయంలో ఏమవుతుందంటే ఈ రంగులన్నింటినీ కూడా అది ఫిల్టర్ చేసి రంగులన్నీ ఉంచుకుంటుంది. ఉంచుకున్నప్పుడు దానిపైన ఒక గడ్డలాగా కట్టడం గాని తర్వాత అది క్యాన్సరస్ గా మారటం గానీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ రంగులను ఉపయోగించడం వల్ల నష్టాలే గాని మనకి ఎటువంటి లాభాలు లేవు. కాబట్టి సహజ సిద్ధ రంగులతో తయారైనటువంటి హోలీ రంగులు వాడటం చాలా మంచిది.
చక్కగా చెప్పారు మేడం. రసాయన హోలీ రంగులు వాడడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో, మరి వాటికి బదులుగా సహజ రంగుల్ని వాడాలన్నారు, మరి ఈ సహజ రంగులు అందుబాటులో ఉన్నాయా?
ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు మనకు కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్, ఇక్కడ మన గృహ విజ్ఞాన కళాశాల, మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, ఇక్కడ సైఫాబాద్ కాలేజీలో ఇక్కడ దొరుకుతున్నాయండి కలర్స్. అంతేకాకుండా హైదరాబాద్ గో స్క్రీన్ అని చెప్పేసి వారు కూడా ఈ రంగుల్ని మన టెక్నాలజీతో, మన తయారైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు కూడా మార్కెట్ చేస్తున్నారు. మన మా దగ్గర నుంచి ఈ టెక్నాలజీని వారు కొనుగోలు చేసుకుని దాని ద్వారా వాళ్ళు తయారు చేసుకుని ఆ రంగుల్ని ఇప్పుడు బజార్లో కూడా అమ్మటం జరుగుతుంది.
మరి మేడం, ఈ విధంగా సహజ రంగుల్ని తయారు చేసుకోవడానికి గానీ అమ్మడానికి గానీ ఎవరైనా ఔత్సాహికులు ముందుకొస్తే వారికి ఏదైనా సహకారం అందిస్తారా?
తప్పనిసరిగా సహకారం అందిస్తామండి. ఎవరైనా అంటే తయారు చేసుకోవటం నేర్చుకోవాలి, తర్వాత వాళ్లే సొంతంగా తయారు చేసుకునేవనే వాళ్ళకి మాత్రం టెక్నాలజీ మన దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే లేనట్లయితే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కలరు వాళ్ళు కనుక మార్కెట్లో అమ్ముకోదలుచుకుంటే తప్పనిసరిగా మన కనుక వచ్చి మన కాలేజీలో మన ఇక్కడ కలిసినట్లయితే మనం తప్పనిసరిగా వాళ్ళకి సహకారం అందిస్తాం.
అది సరే మేడం. మరి మన గృహ విజ్ఞాన కళాశాలలో ఏమేమి రంగులు అందుబాటులో ఉన్నాయి?
5 రకాల మనం హోలీ రంగులు తయారు చేస్తున్నామండి. ఒకటి మామూలుగా పసుపు రంగు కానీ, ఆరెంజ్ రంగు కానీ, తర్వాత పింక్ రంగు, గులాబీ రంగు, తర్వాత బ్లూ రంగు, తర్వాత గ్రీన్.
ఇప్పటివరకు చాలా రంగుల గురించి చెప్పారు. మరి గులాబీ రంగు బయట కొనుక్కునేంత బ్రైట్ గా ఉంటుందా మేడం? ఎందుకంటే ముఖ్యంగా గులాబీ రంగు చాలా మంది ఇష్టపడుతుంటారు. అంత బ్రైట్ గా ఈ రంగులు ఉంటాయా?
బ్రైట్ గా అయితే అంత ఉండదండి. అది ముందు తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే మనము మన ఉన్నటువంటి ప్రకృతిలోంచి వచ్చేటువంటి ఏమైనా సరే దాంట్లోంచి తేమను తీసేసిన తర్వాత అంత బ్రైట్ గా ఉండవు. ఏదైనా పువ్వు గానీ, పువ్వు వడిపోయిన తర్వాత అంత బ్రైట్ గా ఉండదు. అలాగే ఈ రంగులు కూడా మనకి బాగుంటాయి, చూస్తానికి చాలా అందంగా ఉంటాయి, కానీ అంత బ్రైట్ గా అంటే అంత బ్రైట్ గా రాకపోవచ్చు. కానీ మీరు పింక్ రంగు అన్నారు, ఈ పింక్ రంగులో రెడామిన్ పింక్ అనేది ఉంటుందండి. దాంట్లో ఆ రసాయనం వల్ల మనకి నష్టమే తప్ప లాభమేమి ఉండదు. అది లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న కాలేయంలోకి వెళ్ళిపోయి ఆ కాలేయం నుంచి మనం క్యాన్సర్ కాలేయానికి రావడానికి మనకు దోహదం చేస్తుంది అనమాట. కాబట్టి ఆ రెడామిన్ పింక్ అనేది వాడకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం హోలీ అయిపోయిన తర్వాత కూడా చాలా సార్లు బయట వెళ్లే వాళ్ళందరికీ కూడా ఆ పింక్ రంగు అనేది చేతులకి అన్నిటికీ అలా మొహంకి అలా ఉండిపోతుంది అనమాట. అలా ఉండటం మూలంగా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే మన స్కిన్ డాక్టర్ ని అడిగినప్పుడు, స్కిన్ స్పెషలిస్ట్ ని అడిగినప్పుడు కూడా వారు ఇదే చెప్పారండి. 15 రోజుల వరకు వాళ్ళు ఏదో ఒక సంబంధించిన వ్యాధి అనమాట ఇది. ఇటు కానీ మన చర్మం మీద ర్యాష్ రావటం కానీ, ఎర్రబారిపోవటం కానీ, లేకపోతే మళ్ళీ ఏదన్నా పైన చిన్న చిన్న కురుపులాగా రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. అదే మామూలుగా వీరి డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పిందండి, జనరల్ డాక్టర్స్ని అడిగినప్పుడు ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు, అంతేకాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇన్ఫెక్షన్ రావటం కానీ ఇలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ వీటిని ఉపయోగించడం వల్ల, ఇవి నోట్లోకి వెళ్ళిపోతాయి, లేదా కళ్ళలోకి వెళ్ళిపోతాయి, లేదా ముక్కుల్లోంచి ద్వారా మన లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయండి. కాకపోతే అందరికీ తెలియదు ఇది, దీనివల్ల వచ్చిందనేది వాళ్ళకు కొంత అవగాహన తక్కువగా ఉందన్నమాట. ఈ అవగాహన మనం తీసుకొచ్చినట్లయితే ఈ రంగుల్ని మనం తగ్గించి మనము సహజ సిద్ధ రంగులతో తయారు చేసినటువంటి మనము ఈ దానిలో వేసేటువంటి బేస్ కూడా డోల్మైట్ ఏమి స్టోన్ లాంటిది కాదు.
ఓహో, రసాయన రంగులంత బ్రైట్గా ఉండవన్నమాట ఈ సహజ రంగులు, కానీ ఆరోగ్యానికి అపారమైన విలువ ఉంటుందన్నమాట. ఎంత మాత్రం ఈ సహజ రంగుల్ని రసాయన రంగులతో పోల్చకూడదు. మరి మేడం, ఈ రసాయన రంగులు వాడడం వల్ల మానవులకేనా లేక భూమికి, నీటికి, గాలికి వీటికి కూడా నష్టం జరుగుతుందా?
ఇప్పుడు ఈ రసాయన రంగుల్ని మనం పిల్లలు వాడతారు, వేసుకుంటారు. మీకు తెలుసు కదా అందరం కూడా ఎంత కష్టపడతాం ఆ పిల్లల్ని మామూలుగా స్నానం చేయించడానికి. ఎన్నో రంగు పోయే వరకు చాలా కడిగి చేయాలి. దాంతో ఏంటంటే నీరు కూడా చాలా ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది ఈ రంగులు తుడిచేయడానికి. అదే ఇప్పుడు సహజ సిద్ధ రంగులు అనుకోండి, ఒక్కసారి మనం మామూలుగా స్నానం చేస్తే చాలు అనమాట, పోతాయి. అందువల్ల ఎక్కువ ఈ రసాయనాల వల్ల మనకు చాలా రకాలైనటువంటి నష్టాల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇప్పుడు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా ఏమవుతుందంటే అవి దానిలో ఉన్నటువంటి రసాయనాలు మాత్రం డిగ్రేడ్ అవ్వవు, దానిలో జీర్ణం కావు. అందువల్ల ఏంటంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అది అక్కడ ఎక్కడైతే ఆ నీరు పారిందో ఆ ప్రదేశం అంతా కూడా మనం పంటలు రావటం కానీ ఏది లేకుండా పడైపోతాయి అన్నమాట. అది చౌడేస్తాయి అంటారు చూసారా, అట్లా అనమాట. అక్కడ ఏం పండవు అన్నమాట, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అవన్నీ అక్కడికి వెళ్తాయి. ఆ కెమికల్స్ ఏమో బయోడిగ్రేడబుల్ కాదు అవి, కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట.
మరి మేడం, ఈ సహజ రంగుల్ని మన గృహ విజ్ఞాన కళాశాలలో ఏ సమయంలో అమ్ముతారు? మరి కొంతమంది ఏమో ఇంటి అవసరాల కోసం కొనుక్కుంటారు, మరికొంతమంది వ్యాపారం కోసం పెద్ద మోతాదులో కొనుక్కుంటారు. ఎవరైనా కొనుక్కోవచ్చా మేడం?
ఇది ఇప్పుడు ఈ రంగులు అయితే తయారు చేసి ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఆల్రెడీ, ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే రావచ్చండి. అయితే మామూలుగా అయితే 9:30 to 5 లోపల ఎప్పుడు వచ్చినా కూడా వాడు కొనుగోలు చేసుకుని తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా మన కాలేజీ నంబరు ఫోన్ చేసి వారు ఇలా కావాలి అని చెప్తే కూడా మనం ఆ టైంకి ఉండి ఇవ్వటం జరుగుతుంది.
అంటే మన కళాశాలలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనివేళల్లో, అంటే ఉదయం 9:30 సాయంత్రం 4:30 వరకు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ సహజ రంగుల ధరలు ఎలా ఉన్నాయంటారు?
అంటే ప్యాకెట్లు మామూలుగా అయితేనండి 1/2 kg, 1/4 kg కానీ, 1/2 kg కానీ, లేకపోతే 200 grams, 500 grams, 1 kg అంటే కేజీ అట్లా ఉంటాయండి ప్యాకెట్స్. కావాలంటే వాళ్ళకి విధానంగా తీసుకువెళ్ళచ్చు, కానీ ఇంకా చిన్నవి చేయాలంటే మళ్ళీ రేటు పెరగచ్చు అన్నమాట. 100 grams మనకి ఎల్లో కానీ పింక్ కానీ ఆరెంజ్ కానీ అయితే 35 rupees ఉంటుందండి. అదే బ్లూ కానీ గ్రీన్ కానీ అయినట్లయితే 40 rupees ఉంటుంది 100 grams. అదే గనక హోల్సేల్లో మళ్ళీ వారు పట్టుకెళ్ళినట్లయితే 5 kg కంటే ఎక్కువ ఉన్నట్లయితే అదే కేజీని మనం 300 చేస్తాం, అంటే 30 వస్తుంది అన్నమాట. 35 rupees తగ్గుతుంది రెండిట్లో కూడా. పసుపు, ఆరెంజ్, తర్వాత పింకు, ఈ మూడు కూడా మనము కేజీ 300 ఇచ్చేస్తాము హోల్సేల్లో. అదే గనక బ్లూను కానీ గ్రీన్ కానీ అయినట్లయితే 350 ఇస్తాము.
అంటే మనం తూకం చూసి వారికి ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. ఈ సహజ రంగుల్ని ఏటి నుంచి తయారు చేస్తారు?
ఇప్పుడు ఎల్లో రంగు అనుకోండి, ఎల్లో అంటే గనక మనము మోదుగ పూలు కానీ, మనకి బంతి పూలు కానీ వీటి నుంచి తయారు చేసుకోవచ్చు అండి. అలాగే పింక్ రంగు అంటే బీట్రూట్ నుంచి చేయొచ్చు, మళ్ళీ లేకపోతే సప్పన్ వుడ్ అని దొరుకుతుంది, ఆ దాంట్లోంచి తయారు చేస్తాం మనం. అలాగే గ్రీన్ అయితే మళ్ళీ ఎల్లో మీద మనము ఇండిగో వేస్తాము, అందుకని గ్రీన్ అవుతుంది. బ్లూ కూడా ఏంటంటే ఇండిగో ఉంటుంది దాంట్లో, కనుక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇండిగో. అంటే ఇవే కాకుండా కొన్ని కూడా ఇంకా మిగతాయి ఉంటాయి, కానీ మెయిన్ నేను చెప్తున్నా ఉన్న దీంట్లో. ఆరెంజ్ అంటే మనము కొంచెం జాఫ్రా గింజలు అంటారు, అటు నుంచి మనం తయారు చేసుకుంటాం. పూల నుంచి కానీ, తొక్కల నుంచి కానీ, తర్వాత బెరల నుంచి కానీ, బేళ్ల నుంచి కానీ, ఆకుల నుంచి కానీ, లేకపోతే మామూలుగా కొయ్య నుంచి కూడా ఈ రంగులన్నీ కూడా తయారవుతాయి.
మరి విన్నాం కదా, సహజ రంగులతోనే ఎందుకు హోలీ ఆడాలో? మీరు, మీ కుటుంబం, మీ అపార్ట్మెంట్, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా హోలీ ఆడుకోవాలంటే సహజ రంగుల్నే వాడాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయని పరేషాన్ అవ్వకండి, మా గృహ విజ్ఞాన కళాశాలకి రండి. కొనుగోలు చేసుకోండి. అంతేకాదు, మీరు సొంతంగా తయారు చేసుకోవాలంటే కూడా కావలసిన శిక్షణ అందిస్తాం. మరి మీకు శిక్షణ కావాలంటే మా కళాశాలలో మీ పేర్లు నమోదు చేసుకోండి. వివరాలకు సంప్రదించండి డాక్టర్ శారదాదేవి, ఎమిరేటస్ ప్రొఫెసర్. ఫోన్ నంబర్ 9989625229. ఫోన్ నంబర్ మరోసారి 9989625229. వీరిని సంప్రదించండి. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా సహజ రంగులతో హోలీ జరుపుకోవాలని మా చేనుకబుర్ల విద్యార్థుల విజ్ఞప్తి.
విజ్ఞానగణ శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు కదూ. మరి ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. గత వారం నేను అడిగిన మొదటి ప్రశ్న, మలాలా పోరాటం దేని మీద చేసింది? దీనికి సరైన సమాధానం ఏ స్త్రీ విద్య. మలాలా పూర్తి పేరు మలాలా యూసఫ్జాయి. ఈమె జూలై 12వ తేదీ 1947లో పాకిస్తాన్లోని మారుమూల గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే స్త్రీ విద్యపై పోరాటం చేసి ఘనత సాధించారు. ఈమెకు 2014లో ప్రతిష్ట నోబెల్ శాంతి బహుమతి లభించింది. అది చిన్న వయసులోనే ఈమెకి నోబెల్ బహుమతి రావడం విశేషం. గత వారం రెండవ ప్రశ్న, అంతరిక్షంపై అడుగుపెట్టిన మొదటి భారతీయ మహిళ ఎవరు? దీనికి సరైన సమాధానం బి కల్పనా చావ్లా. ఈమె మొదట 1997లో అంతరిక్ష యానం చేసిన 2003లో 16 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేసి 1వ తేదీన భూమికి చేరే సమయంలో సాంకేతిక కారణాల వల్ల వ్యోమనౌక పేలిపోయింది. ఈ సంఘటనలో ఈమె దుర్మరణం చెందారు. మరణానంతరం ఈమెకు నాసా విశిష్ట సేవా మెడల్ అయిన ఆనర్ కాంగ్రెస్ స్పేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్లు లభించాయి. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీయుతులు వెలుపుల భువనేశ్వరి, కరీంనగర్, కనపర్తి శారదా శ్రీనివాస్, కరీంనగర్ సిస్టా ఈశ్వర్, కాకినాడ వేదవ్యాస్, శ్రీకాకుళం బి రాములు, మెట్టపల్లి స్వప్న, కరీంనగర్ కీర్తి, శ్రీకాకుళం సతీష్, కొలిమికుంట ప్రసన్న, ఖమ్మం గాయత్రి, గూడూరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు జి సంపత్, వెంపాడు వెంకటేష్, కాకినాడ వంశీకృష్ణ, కరీంనగర్. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు గండ్ల సరిత, సిరిసిల్ల. వీరందరికి మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆకుకూరలను కడిగిన తర్వాతే కోయాలంటారు ఎందుకు? ప్రశ్న మరొకసారి, ఆకుకూరలను కడిగిన తర్వాతే కోయాలంటారు ఎందుకు? సమాధానాలు ఏ పోషక పదార్థాలు నష్టపోకుండా ఉండటానికి, బి కూర చెడిపోకుండా నిల్వ చేయడానికి. ప్రశ్న మరొకసారి, ఆకుకూరలను కడిగిన తర్వాతే కోయాలంటారు ఎందుకు? ఏ పోషక పదార్థాలు నష్టపోకుండా ఉండటానికి, బి కూర చెడిపోకుండా నిల్వ చేయడానికి. రెండవ ప్రశ్న, కోడిగుడ్డు ఉడకవలసిన దానికంటే ఎక్కువ సమయం ఉడికింది అని ఎలా తెలుస్తుంది? ప్రశ్న మరొకసారి, కోడిగుడ్డు ఉడకవలసిన దానికంటే ఎక్కువ సమయం ఉడికింది అని ఎలా తెలుస్తుంది? సమాధానాలు ఏ పసుపు సొన నలుపు రంగులోకి మారడాన్ని బట్టి, బి గుడ్డు పైపెంకు పగుళ్లను బట్టి. ప్రశ్న మరొకసారి, కోడిగుడ్డు ఉడకవలసిన దానికంటే ఎక్కువ సమయం ఉడికింది అని ఎలా తెలుస్తుంది? ఏ పసుపు సన నలుపు రంగులోకి మారడాన్ని బట్టి, బి గుడ్డు పైపెంకు పగుళ్లను బట్టి. గత వారంలానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని టైప్ చేసి మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 ఫోన్ నంబర్, మరొకసారి 9492927422 నెంబర్ కు SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.